பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவ சிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஹரி ஓம். நோட்ட மூடோ பேஜி. ரெண்டவ மந்திரம் மூடவ அத்தியாயம் மொதட்டி பிராமணம். தான் ஹோவாச்சம் பிராமணா பகவந்தஹ யோ ப்ரஹ்மிஷ்டஹ சஹ ஏதா கா உதஜதாமிதி. தேஹ ப்ராஹ்மணானததிருஷுஹு அதஹ யாஜ்ஞவல்க்யஹ ஸ்வமேவ ப்ரஹ்மசாரிணமுவாச. ஏதா சோம்ய உதஜ சாமஸ்ரவாயிதி. தாஹ ஹோதாச்சகார தேஹ ப்ராஹ்மணாச்சுக்ருதுஹு கதம் நோ ப்ரஹ்மிஷ்டோ ப்ரவீதி தீம். அதஹ ஜன அதனக்கம் வைதேஹஸ்யம் ஹோதாஶ்வலோபபூவ ஸஹைனம் பப்ரச்சம் த்வம் நு கலு நோ யாஜ்ஞவல்க்யஹ ப்ரஹ்மிஷ்டோசீதி. சஹோவாச நமோ வயம் ப்ரஹ்மிஷ்டாய குர்மஹ கோகாம ஏவ வயம் ஸ்ம இதி தம்ஹ தத ஏவ ப்ரஷ்டும் தத்ரே ஹோதாஶ்வல. ఈ అశ్వల బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు యొక్క సదస్సుకి వచ్చున్నారు. ఆ సభలో జనక మహారాజు ఆ పండితులందరితో ఈ విధంగా అన్నారు, మీలో ఎవరైతే బ్రహ్మనిష్ఠులు ఉన్నారో, అంటే బాగా చదువుకున్నటువంటి పండితులు, వారు ఈ ఒక్క ఆవులను తీసుకు వెళ్ళవచ్చు అని జనక మహారాజు చెప్పారు. 1000 ఆవులు ఒక్కొక్క ఆవుకి బంగారపు తొడుగులు వాటి కొమ్ములకు 5-5 గ్రాముల చొప్పున బంగారంతో కూడినటువంటి ఎంతో విలువైనటువంటి ఆవులు. ఈ విధంగా విన్న తర్వాత యాజ్ఞవల్కుల వారు ఆయన శిష్యుణ్ణి పిలిచి, సామశ్రవ, ఈ ఆవుల్ని మన ఆశ్రమానికి తోలుకు వెళ్ళు అన్నారు. సామశ్రవ అంటే సామవేదాన్ని పఠించడం తెలిసినవాడు, సామవేదాన్ని నేర్చుకున్నవాడు అని అర్థం. దానివలన మనకేం తెలుస్తుంది అంటే యాజ్ఞవల్కుల వారికి సామవేదం కూడా తెలుసు. మనం చదివేది శుక్ల యజుర్వేదం. ఆయన యజుర్వేదానికి చెందినవాడైనప్పటికీ కూడా ఆయనకి 4 వేదాలు తెలుసు అని మనకు ఇక్కడ వెల్లడవుతుంది. అప్పుడు సామశ్రవణుడు ఆ యొక్క గోవులను తన గురువుగారి ఆశ్రమానికి తోలుకు వెళ్ళాడు. ఆ సభలో ఉన్నటువంటి పండితులు, హోత అంటే ఋగ్వేద పండితుడైనటువంటి అశ్వరుడు, ఏమిటి ఈయన తన పాండిత్యాన్ని చూపించుకోకుండా చెప్పకుండా మనకెవరో ఈయన తెలీదు, ఇలా ఆవులను తోలుకు వెళతాడేమిటి అని చెప్పి అనిపించింది. ఆ పండితులందరికీ కోపం వచ్చింది ఆ సభలో. అప్పుడు అశ్వరుడు ప్రశ్న వేస్తాడు, ఏమిటి మీరు అంత గొప్ప పండితుల ఆవులన్నింటినీ మీ ఆశ్రమానికి తీసుకువెళుతున్నారు, మీరు అంత గొప్ప పండితుల అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు, ఇక్కడున్న పండితులందరికీ బ్రహ్మిష్ఠులకి నా నమస్కారములు, నాకు ఆవులు కావాలి కనుక ఆవులను తీసుకెళ్తున్నాను అన్నాడు. అప్పుడు అశ్వరుడు అనుకున్నాడు, సరే ఈయన్ని ప్రశ్నిద్దాం ఈయన పాండిత్యం ఎంత ఉన్నదో అని చెప్పి అనుకొని ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అశ్వరుడు. హోతాశ్వలహ అని ఉన్నది అక్కడ. హోత అంటే ఋగ్వేద పురోహితుడు అని అర్థం. జనక మహారాజు ఆస్థానంలో 4 వేదాలకు సంబంధించిన పండితులు ఉంటారు, పురోహితులు ఉంటారు. ఆ పురోహితుడి పేరు హోత అని పేరు. కనుక అశ్వరుడు ఋగ్వేదానికి చెందినటువంటి, ఋగ్వేదానికి సంబంధించిన పురోహితుడు, హోత అని పేరు, హోతాశ్వలహ. ఈ 3 నెంబర్ వేసింది చూసారా, అది దూరంగా ఉన్నప్పుడు పిలుస్తారనమాట, పులుతం అంటారు దాన్ని. దూరంగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా కేక పెట్టి పిలుస్తాం చూసారా, అట్లా అలా పిలుస్తాడు ఆయన. ఇంతవరకు క్రిందటి వారం చూసాం మనం. ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, ఏం ప్రశ్న వేస్తున్నారు అశ్వరుడు యాజ్ఞవల్కుడిని అని మనం ఈరోజు చూస్తాం. దాంట్లో ముఖ్య సందేశాలు ఏమిటని మనం గమనిస్తాం. మంత్రం చదువుతాం, 3వ మంత్రం తర్వాత పేజీలో ఉంది, 104వ పేజీ. యాజ్ఞవల్కేతి హోవాచ, మీరు మార్చి పెట్టండి కొంచెం. యాజ్ఞవల్కేతి హోవాచ, యదిదం సర్వం మృత్యునాప్తం, సర్వం మృత్యునామి నాభిపన్నం, కేన యజమానః మృత్యోరాప్తిమతిమృచ్యతే ఇతి. హోత్ర ఋత్విజాగ్నినా, ఋత్విజా అగ్నినా వాచం వాగ్వై వాగ్వై యజ్ఞస్య హోతం తద్యేయం వాక్ సోయమగ్నిః సహోత సముక్తిః సాతి ముక్తిః. అశ్వలుడు ఈ క్రింది ప్రశ్నలు వేస్తున్నారు. కర్మ అనేటువంటిది మనిషిని ఎప్పుడు చాలా బిజీగా ఉంచుతుంది. మనిషి కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ కర్మలు చేయడం వలన మనిషికి మృత్యు వస్తుందన్నారు. కర్మకి మృత్యువుకి ఏమిటి సంబంధం అన్నారు. ఇక్కడ మంత్రంలో యదిదం సర్వం మృత్యునాప్తం అని ఉన్నది. ఇక్కడ మృత్యు అంటే కర్మ అని చెప్పుకోవాలి. మృత్యునా ఆప్తం, మృత్యు చేత ఆక్రమింపబడి ఉన్నది అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే, వైదిక కర్మలు చేసేటప్పుడు మనిషి ఆ కర్మ ఫలితాలను పొందాలని, ఆ కర్మ ఫలితాలు అనుభవించేటప్పుడు దానికోసం ఎన్నో కాయిక కర్మలు చేస్తాడు. కాయిక అంటే శారీరకమైన కర్మలు. ఈ శారీరక కర్మలు చేసేటప్పుడు అతి వేగంగా పనిచేస్తాడు మనిషి. ఆ పని చెయ్యగా 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 ఆయాసం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి. ఎంత అతిగా పనిచేస్తే అంత ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఆ మానసిక ఒత్తిడి త్వరగా మృత్యువును తీసుకొస్తుంది మనిషికి. అందుకనే వర్కహాలిక్ అంటారు చూసారా, అతిగా అతి వేగంగా శాంతి లేకుండా ఎప్పుడైతే మనిషి పనిచేస్తూ ఉంటాడో ఆ శాంతి లేకపోవడం వలన మనిషికి మృత్యు ఏర్పడుతుంది, త్వరగా చనిపోతాడు మనిషి. మృత్యు అనేది మూడు రకాలుగా వస్తుంది మనిషికి. మొదట కర్మల వల్ల వస్తుంది. మనిషికి ఒక ప్రశాంతత ఉండదు ఆ కర్మలు చేసేటప్పుడు. ఈ కర్మలు అనేవి, వైదిక కర్మలు, రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. కేవల కర్మ, ఉపాసన సహిత కర్మ. కేవల కర్మలు చేయడం వలన మనిషికి ఇహలోక ఫలం, స్వర్గలోక ఫలం కలుగుతుంది. వైదిక కర్మలు చేస్తే ఇహలోక ఫలం, స్వర్గలోక ఫలం. ఈ స్వర్గలోక ఫలం కూడా శాశ్వతం కాదు. కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఆ విషయం మనం భగవద్గీతలో 8వ అధ్యాయంలో చూసాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని విన్నాం. అలాంటి స్వర్గఫలం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. కనుక కాయిక కర్మలు ఎప్పుడూ కూడా ఇచ్చే ఫలితం శాశ్వతం కాదు. స్వర్గఫలం వచ్చినప్పటికి కూడా శాశ్వతం కాదు. కనుక ఆ కర్మలను హీనంగానే చెప్పబడింది. కాయిక కర్మలు, కాయిక వాచిక, ఏ కాయిక కర్మలు అయితే శరీరం అలజడి, మానసిక అలజడి అన్నీ ఏర్పడతాయి. కనుక కర్మలు చేయడం వలన మనిషికి తాత్కాలికమైనటువంటి సుఖాలు లభిస్తాయి. కేవల కర్మలు చేస్తే ఆ కర్మల వల్ల మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, పునరపి జననం, పునరపి మరణం, సంసారంలోనే ఉంటాడు వ్యక్తి. కనుక యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, అశ్వరుడు అడిగాడు ఈ మృత్యువు నుంచి ఎట్లా బయటపడాలి, ఈ కర్మ జన్మ మళ్ళీ కర్మ జన్మ, జన్మ ఉంటే మరణం ఉంటుంది కదా, కర్మ జన్మ మరణం మళ్ళీ జన్మ మళ్ళీ కర్మ మళ్ళీ మరణం, దీని నుంచి ఎలా బయటపడాలి. ప్రతి వ్యక్తి మృత్యు చేత ఆక్రమింపబడి ఉన్నాడు. ఈరోజుతో 2018 అయిపోతుంది, రేపు 2019 వస్తుంది. సెలబ్రేషన్ ఘనంగా జరుపుతూ ఉంటుంటారు. దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాలెండర్ పేపర్ నెంబర్ చింపుతుంటే మృత్యువుని మనం ఆహ్వానిస్తున్నట్లే కదా, మనం మృత్యువు దగ్గరికి వెళుతున్నాం. కనుక ప్రతి క్షణం కూడా ఆయుష్ నశిస్తూనే ఉన్నది. రేపటి కోసం ఎదురు చూస్తుంటాం, రేపు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో అని చెప్పి రేపటి కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. రేపు అంటే ఏమి లేదు, మృత్యువుకి ఒక అడుగు ఒక రోజు ముందుకు వెళ్ళామని అర్థం. వాస్తవం అది, కానీ ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుకొని మనం రేపటి గురించి చాలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం, మనకు గుర్తుండదు. ఒక్కొక్క రోజు అయిపోతున్నదంటే ఒక్కొక్క రోజు మనం ముందుకు వెళుతున్నాం మృత్యువు దగ్గరికి అని అర్థం, మరణం. ఈ మరణానికి కారణం ఏమిటి అంటే జన్మ, ఈ జన్మకు కారణం ఏమిటి అంటే కర్మ. కనుక మనం ఎన్ని కాయిక కర్మలు కేవల కర్మలు చేసినా కూడా మనిషికి సంసారంలో నుంచి బయటపడడం కష్టం, చాలా చాలా కష్టం. కనుక ఎలా బయటపడాలి అని అడుగుతున్నాడు అశ్వరుడు. ఈ మృత్యు యొక్క గ్రిప్పులో ఉన్నాం, గ్రిప్పు అంటే ఏమిటి, దాని యొక్క నోట్లో ఉన్నాం మనం, మృత్యు నోట్లో, యమధర్మరాజు. కనుక కర్మనే మృత్యు అన్నారు ఇక్కడ. అది మనిషికి చాలా మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది, త్వరగా ఆయుక్షీణం అయిపోతుందన్నమాట. కనుక యాజ్ఞవల్కుల వారు ఏం చెప్తున్నారంటే, మూడు ఉపాసనల గురించి చెప్తున్నాడు, మూడు గ్రూపులు అన్నమాట, అనేక ఉపాసనలు చెప్తున్నారు. కేవల కర్మ చేయకూడదు, కేవల కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ జన్మ మళ్ళీ మరణం. కనుక దీనికి మార్గం ఏమిటంటే, సొల్యూషన్ ఏమిటంటే, ఉపాసన సహిత కర్మ, మానసిక కర్మ చేయాలి, ధ్యానం చేయాలి, కేవల కర్మ కాదు చేయడం. అందుకనే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన తర్వాత అథ ధ్యానం అంటారు, ధ్యానం చేయమని అంటారు. మనకు ఆ ధ్యానం చేయడానికి కూడా టైం ఉండదు, చాలామంది ధ్యానం చేయరు. ఏ పారాయణం చదివిన తర్వాత అయినా చూడండి, ధ్యానం ఉంటుంది. మన గీతా శ్లోకాలకు కూడా అథ ధ్యానం అంటే, అథ ధ్యానం చెప్పకపోయినా కూడా గీతా శ్లోక ధ్యానం, పార్థాయ ప్రతిబోధితాం, అది చదివేటప్పుడే మానసిక ధ్యానం చేయాలి. మనం గడగడగడ చదివేసేసి ఇక్కడ బైహార్ట్ రాదు కదా, పుస్తకం చూసి చదువుతాం, ఇంకా మానసిక ధ్యానం ఏం చేస్తాం, కాయికంగానే మనం చేస్తున్నాం, ఇంట్లో చేసేటప్పుడు మానసికంగా చేయాలి. కనుక ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క ఆరాధనలో కూడా మానసిక కర్మ ఉంది. ఈ మానసికంగా చేసేదానికి ఏమిటి యొక్క ప్రత్యేకత అంటే, మనస్సు కంటికి కనపడదు, చేసే పనులు కంటికి కనపడతాయి, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పుకుంటాం చేస్తాం, కానీ మనస్సు చేసేటటువంటి ధ్యానం ఏదైతే ఉందో, మానసిక ఉపాసన, చాలా కష్టం. జపం చేసేటప్పుడు మనస్సు అక్కడే ఉండాలి, ఎందుకంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు, అది ఎటు పోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏం ఆలోచనలు వస్తాయో మనకే తెలియదు. అటువంటప్పుడు ఈ మనస్సుని ఆ మంత్రం మీద జపం మీద ఎట్లా పెడతాం, చాలా కష్టం. కనుక కష్టం కనుక దాని ఫలం కూడా చాలా ఉన్నతమైన ఫలం. కాయిక కర్మలు చేయడం పెద్ద కష్టమేం కాదు, అందుకే జనం ఎక్కువ కూడా కాయిక కర్మలు పూజలు చేస్తుంటారు. కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయరా, ఓం నమో నారాయణ చెప్పు మానసికంగా అంటే చేయలేరు. మనసు ఎక్కడికో పోతుంది. అదే గంట కొడుతూ ఆరతులు ఇవ్వమంటే ఇస్తూనే ఉంటారు. పారాయణాలు చేయమంటే చేస్తారు, సూక్తాలు చెప్తారు. కానీ కాసేపు కూర్చొని ధ్యానం చేయి, మనస్సును నిలుపు భగవాన్ మీద అంటే సాధ్యం కాదు. ఎందుకని ఇది మానసిక కర్మ అయినటువంటి ఉపాసనలు చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. కాయిక కర్మల నుంచి మనిషి మానసిక కర్మకి ఎదగాలి, మానసిక ధ్యానానికి. రమణ మహర్షి అందుకే ఉపదేశ సారంలో కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అన్నారు. చింతనం మానసిక వ్యాపార. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ధ్యానం చేయడమే చేత కాకపోతే, పూజలు పునస్కారాల్లోనే ఉంటే నీకు మానసిక కర్మ ఎప్పుడు చేస్తావు? చాలా సూక్ష్మమైనటువంటిది, అతి కష్టమైనటువంటిది. కనుక దానికి ఫలం కూడా చాలా గొప్ప ఫలం ఇస్తారు. ఏమిటా ఫలం అంటే బ్రహ్మలోక ప్రాప్తి. ఉపాసన కర్మ చేయాలి, పూజ చేసిన తర్వాత ధ్యానం చేయాలి కూర్చొని. ఆ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే కర్మ ఉపాసన కలిపి చేస్తాం. ముందు కర్మ చేసి ఆ పూజ కానీ ఆ హోమం కానీ ఆ యాగం కానీ అభిషేకం కానీ ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దాన్ని కర్మ ఉపాసన సముచ్చయం అంటారు. అలా చేయడం వలన బ్రహ్మలోక ప్రాప్తి. ఎవరికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందంటే యజమానికి, చేసినటువంటి యజమానికి వస్తుంది. ఆ యజమాని కోసం పురోహితుడు చేస్తాడు ఉపాసన. పురోహితుడు చేస్తే ఆ కర్మ ఉపాసన యజమాని కోసం చేస్తాడు సంకల్పంతో. అప్పుడు పురోహితుడికి ఫలం వస్తుంది, యజమానుడికి ఫలం వస్తుంది. అలా చేస్తే మనిషికి మృత్యు ఉండదు అని. బ్రహ్మలోకం శాశ్వతం స్వర్గలోకంతో పోలిస్తే. బ్రహ్మలోకం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణు అని చెప్పి మనం 8వ అధ్యాయంలో చదివాం. 1000 సహస్రయుగ పర్యంతం, 1000 యుగాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు, మరొక 1000 యుగాలు రాత్రి. రాత్రి పగలు కలిపితే 2 సహస్రయుగాలు అన్నమాట ఆయనకి. 1000 సహస్ర యుగాలు కలిపితే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం అండ్ కృతయుగం, ఇట్లాంటి యుగాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అండి. 360 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 8000 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి. అందుకని బ్రహ్మలోకం, బ్రహ్మలోకంలోకి వెళ్ళడం ఉండడం అంతా కూడా శాశ్వతంతో పోల్చారు. శాశ్వతం అంటే ఏమిటి? విత్ కంపేర్ టు స్వర్గ. అందుకని ప్రళయం వచ్చినా కూడా జీవరాశులు పోయినప్పటికీ కూడా దేవతలందరూ ఉంటారు, బ్రహ్మలోకం ఉంటుంది. మహాప్రళయం వచ్చే వరకు బ్రహ్మ ఉంటాడు. చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి చూసారా? ఆ ప్రళయాలు వచ్చినప్పుడు జీవరాశులన్నీ అవ్యక్త రూపంలోకి వెళ్తాయి, కానీ దేవతలు అట్లాగే ఉంటారు బ్రహ్మలోకంలో ఉన్నటు వాళ్ళందరూ. అందుకని శాశ్వతం అన్నారు. బ్రహ్మలోకం ఉంటుంది, బ్రహ్మలోకం పోదు. మహాప్రళయం వచ్చినప్పుడు మాత్రమే ఆ బ్రహ్మ యొక్క పోస్ట్, ఆ ఉద్యోగం ఆయనకి అప్పుడు పూర్తి అవుతుంది. ఎన్నో యుగాలు ఆ బ్రహ్మ ఉంటాడు అట్లన్నాడు. కనుక అమృతం అని చెప్పి పోల్చారు, అమరాహ అన్నారు వాళ్ళని. కనుక అటువంటి బ్రహ్మలోకం ప్రాప్తి లభిస్తుంది కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే. ఎలా చేయాలి ఆ ఉపాసన అంటే ఇక్కడ చెప్తున్నారు ఈ మంత్రంలో 3, 4, 5. 3వ మంత్రంలో 1 ఉపాసన, 4వ మంత్రంలో 2వ ఉపాసన, 5వ మంత్రంలో 1వ ఉపాసన. కనుక మానసికమైనటువంటి ఉపాసనలు ధ్యానంలో మానసిక ధ్యానం మానసిక ప్రధానం, కర్మలు కాయిక ప్రధానం. కర్మలు చేసేటప్పుడు నువ్వు మనసు అక్కడ పెట్టకపోయినా కూడా చేయొచ్చు. మన ఇంటికి వచ్చే పురోహితులందరూ ఉంటారు, స్వామీజీ జోక్గా చెప్తుంటారు, అందరికీ మెడలో ఒక హారం ఉంటుంది. పురోహితులందరికీ ఏమిటయ్యా అంటే ఫోను, వాళ్ళకి ప్యాకెట్ ఉండదు, ఫోన్ మెడలో వేసుకుంటారు. వేసుకొని ఇక్కడ ఆ రుద్రాభిషేకం చేస్తూనే ఉంటాడు, మధ్యలో ఫోన్ వస్తుంది, వస్తున్నా వస్తున్నా ఇంకొక అరగంటలో వస్తానంటాడు. ఎక్కడికంటే ఇంకో ప్రోగ్రాం ఉన్నమాట, ఇంకో పూజకి అక్కడికి వెళ్తాడు. శాంతంగా పూజ చేయవలసిన వాళ్ళే శాంతంగా లేరు. ప్రశాంతంగా కూర్చొని మనసు పెట్టి చేసేవాడు లేరు ఎవరు కూడా. మనసు ఎక్కడో పెట్టి చేయొచ్చు, కాయిక కర్మలకి మనసు అక్కడ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేతులు పనులు చేతులు చేస్తూనే ఉంటాయి, మనసు ఎక్కడో ఉంటుంది. కానీ మానసిక కర్మ అట్లా కాదు. మనస్సు ఆ యొక్క మంత్రం మీద కేంద్రీకరించినప్పుడు దాన్నే పట్టుకోవాలి, చాలా కష్టం. అందుకని మానసిక ఉపాసనల్లో మనస్సు ప్రధానం, కాయిక కర్మల్లో మనస్సు అప్రధానం. మానసిక కర్మ అయినటువంటి ఉపాసనలో కాయికం అప్రధానం, శారీరక కర్మలు అప్రధానం, మానస కర్మ అయినటువంటి జప, మానస జప, మానస పూజ, మానస పారాయణం ప్రధానం. కనుక మనం కర్మల నుంచి ఎదిగి ఉపాసనకి రావాలి. ఉపాసన అంటే ధ్యానం, మానసికంగా చేయడం నేర్చుకోవాలి. ఆయాసం వచ్చి చేయలేక, ఒక ఆవిడైతే చాంటింగ్ చేయలేక చేయలేక అలిసిపోయి చేస్తూ ఉంటుంది, గుండె నొప్పి వచ్చిన దాకా చేస్తుంది. ఎదగాలి మనిషి, కాయికం నుంచి వాచికం నుంచి మానసికానికి రావాలి. మానస పూజ, మానస జప, మానస పారాయణం. ఎందుకని చేయలేకపోతున్నారు అంటే మనసు నిలవడంలే, అందుకని కాయికంగానే చేస్తూనే ఉంటారు. చేయలేని స్థితి వచ్చినా కూడా చేస్తూనే ఉంటారు. కుర్చీలో కూర్చొని మరి పూజలు చేసేవాళ్ళు. ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం స్థితి ఎలా ఉంది దాన్ని బట్టి నువ్వు మానసికంగా చేయడం అలవరుచుకోవాలి. వయసులో ఉన్నప్పుడు బాగా కూర్చోగలిగినప్పుడు, లేవగలిగినప్పుడు, నడవగలిగినప్పుడు కాయిక కర్మలు సూటబుల్. ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో పటుత్వం తగ్గుతుంది, కదలిక చురుకుతనం తగ్గుతుంది, అప్పుడు మానసిక కర్మలు చేయమని శాస్త్రం చెప్పింది. ఈ జనం ఏంటంటే మానసిక కర్మల యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పదనాన్ని తెలుసుకోక, చెయ్యలేక బలహీనత వల్ల కాయిక కర్మలు చెయ్యలేక మధ్యలో గందరగోళం అవుతూ ఉంటారు. మనస్సుతో చేస్తే చాలా గొప్ప అని శాస్త్రం చెప్తోంది, అది తెలియక కాయిక కర్మలు చెయ్యలేక మనుషులు అవస్థ పడుతూ ఉంటారు. వయసుకు తగ్గినట్లుగా మనిషి ఆ కర్మల్లో మార్పు తేవాలి, కాయిక నుంచి వాచిక నుంచి మానసిక అని చెప్తూ ఏం చేయాలి. మొదటి గ్రూప్ చెప్తున్నారు కర్మ ఉపాసన సముచ్చయంలో. మృత్యు అనే పేరుతో మనిషి కర్మ జన్మ వీటిలో చిక్కుకుంటున్నాడు. కనుక ఏం చేయాలి అంటే ఉపాసన, అధి యజ్ఞం, అధ్యాత్మం, అధి దైవం, మూడింటిని ఐక్యం చేసి ఉపాసన చేయాలి. అధి యజ్ఞం అంటే యజ్ఞానికి సంబంధించినటువంటిది అధి యజ్ఞం. పురోహితుడు యజ్ఞానికి సంబంధించినవాడు, అధి యజ్ఞం. పురోహితులు ఋగ్వేద పురోహితుడు హోత, యజుర్వేద పురోహితుడు అధ్వర్యు, సామవేద పురోహితుడు ఉద్గాత, అథర్వణ వేద పురోహితుడు బ్రహ్మ. ఈ నలుగురిని మనం అధి యజ్ఞం అంటాం. ఎందుకంటే ఆయన ఉంటే కదా యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ సంబంధం కలిగిన వాడు అధి యజ్ఞం. అధ్యాత్మం అంటే, ఆత్మం అంటే శరీరం. అధి ఆత్మం అంటే శరీరంతో సంబంధం కలిగినటువంటిది అధ్యాత్మం. మన చెవులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన అవయవాలు, అధ్యాత్మం అంటారు. యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదవాలి, వాగింద్రియం. కళ్ళు పనిచేస్తూ ఉండాలి, చక్షురింద్రియం. చెవులు పనిచేస్తూ ఉండాలి, శ్రోత్ర ఇంద్రియం. కనుక దీన్ని అధ్యాత్మం అన్నారు. యజ్ఞంలో పురోహితుడు చేసేటప్పుడు యజమానుడు ఉంటాడు, యజమానుడి చేత చేయిస్తూ ఉంటాడు. కనుక అధ్యాత్మం కూడా అందులో ఉన్నది భాగం యజ్ఞంలో. అధియజ్ఞం అంటే పురోహితుడు అందులో ఒక భాగం. ఆ యజ్ఞం చేసేటప్పుడు యజమాని పురోహితుడి యొక్క ఇంద్రియాలు, ఈ అధ్యాత్మం కూడా అందులో ఒక భాగం. తర్వాత ఈ ఇంద్రియాల వెనుక ఉన్నటువంటి దైవం, దేవత. మనం వాక్ను ఉపయోగిస్తుంటే వాక్ దేవత అగ్ని, చక్షుర్దేవత సూర్య, కనుక సూర్యదేవత చక్షుర్దేవత. ఇది చక్షుర్దేవత సూర్య, రసనాయ వరుణ, ప్రాణ అంటే ప్రాణస్య అశ్వినవు అని చెప్పి మనం విన్నాం. కనుక అది దైవం అంటారు. ఇప్పుడు ఎట్లా చేయాలి ఉపాసన అంటే, అధి యజ్ఞం పురోహితుడు, అధ్యాత్మం ఒక ఇంద్రియం, అధి దైవం ఆ ఇంద్రియానికి సంబంధించిన కరస్పాండింగ్ దేవత, ఈ ముగ్గురిని ఐక్యం చేసి మానసిక ఉపాసన చేయాలి. అధి యజ్ఞం అధ్యాత్మం అధి దైవం వేరు కాదు, ఈ ముగ్గురు ఒక్కరే అనేటటువంటి ఉపాసన చేస్తే ఈ అతిమృత్యు మృత్యువు నుంచి బయటపడతాడు మనిషి, మృత్యువు నుంచి బయటపడతాడు అని చెప్పారు. అందుకని ఇప్పుడు ఒక అధి యజ్ఞం, ఒక అధి అధ్యాత్మం, ఒక అధి దైవం మొదట మూడవ మంత్రంలో. అదేవిధంగా రెండవ అధి యజ్ఞం అంటే హోత మొదట, తర్వాత అధ్వర్యుహు అధి యజ్ఞం, ఇంకొక ఇంద్రియం, ఇంకొక దేవత రెండవ గ్రూప్. అలాగే మూడవ పురోహితుడు, మూడవ ఇంద్రియం, అట్లాగే సమష్టి. ఇంద్రియం అంటే మన ఒక్కళ్ళది కాదు, సమష్టిగా. తర్వాత మూడో అది దైవం. అలా ఒక్కొక్క గ్రూప్ మీద ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. అలా చేస్తే మనిషికి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది. మానసికమైనటువంటి ఉపాసనలు ఆ కర్మలకి ఒక ఉన్నత స్థితిని తీసుకొస్తాయి. అందుకని కేవల కర్మలు చేయొద్దంటుంది శాస్త్రం. కర్మల్లో చేసేటప్పుడు మనిషి ఉత్సాహంగా పాల్గొంటాడు. మానసికంగా అనేటప్పటికీ చాలామంది వెనకాడతారు. మనసు నిలవదు కదా, మనసు చంచలం కదా. చంచలమైనటువంటి మనసుని నిలపడం కోసమే కదా ధ్యానం. మీరు చూడండి, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఎక్కువ. కాసేపు కూర్చొని ఎవడన్నా కళ్ళు మూసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడో చూశారా? ఒక్క నిమిషం కూర్చుంటాడు, వాళ్ళు దులుపుకొని గడగడ లేస్తాడు. చూస్తున్నాం కదా. అందుకని మెడిటేషన్ సెంటర్లలో కూడా జనానికి ప్రశాంతత, నిదానం, ఆ చిత్తశాంతి అవన్నీ లేవు. ఎందుకంటే పరిగెడుతున్నది ప్రపంచం ఇప్పుడు. ఎవరిని చూసినా బిజీ బిజీ అంటాడు, ఎవరిని చూసినా బిజీ బిజీ అండి అంటాడు. ఎందుకురా అంటే ఏమోనండి, పరిగెడుతున్నాడు మనిషి. కర్మలు చేయడంలోనే పరిగెడుతూ ఉన్నాడు మనిషి. కాసేపు కూర్చోవచ్చు కదా రిలాక్స్గా అంటే, ఎక్కడండి టైం ఎక్కడుంది అంటాడు. టైంకు నీవు టైం వెనకాల పరిగెడుతున్నావా, టైం నీ వెనకాల పరిగెత్తాలా అన్నాడు. ఏమో ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. ఇప్పుడు టైము పరిగెడుతోంది, వాడు పరిగెడుతూ ఉన్నాడు. ఈ పరిగెత్తడంతోనే సరిపోతున్నది మనిషికి అన్నారు. సరే చూడండి, ఇక్కడ ఎదిదం సర్వం మృత్యునాప్తం, ఇది యాజ్ఞవల్కుల వారితో అడుగుతున్నాడు అశ్వరుడు. ఆ ఇతి అనే వరకు ప్రశ్న. మృత్యోహో ఆప్తిమితి, ఆప్తిమతి ముచ్చత ఇతి. ఆ ఇతి వరకు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి, అది ప్రశ్న అన్నమాట. యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్యుల వారు, అశ్వరుడు ఉవాచ, ఈ ఉన్నటువంటి సర్వం కూడా మృత్యువు చేత ఆక్రమింపబడి ఉన్నది, మృత్యువుకి లోనై ఉన్నది. కేన, దేనివలన యజమాని మృత్యువు నుంచి బయట ముచ్చత ఇది, ఈ మృత్యువు నుంచి బయటపడతాడంటే యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు, హోత్ర, ఇలా ఉపాసన చేయాలి. హోత్ర అంటే హోత, ఋగ్వేదం పురోహితుడు. ఋత్విజ, ఋత్విజ అంటే పురోహితుడు. హోత్ర ఋత్విజ అని ఉంది. హోత ఋత్విక్. ఋత్విక్ అంటే పురోహితుడు, ఋగ్వేద పురోహితుడైనటువంటి హోత, అది యజ్ఞం. తర్వాత అగ్నినా, అగ్ని అధి దైవం, అగ్నిదేవత, వాచ అధ్యాత్మం, ఈ మూడు కూడా ఒకటి అని ఉపాసన చెయ్యాలి. ఎలా చేయాలి ఈ మూడింటిని? అక్కడ ఒక గే ఎక్కువగా ఉంది, ఎక్స్ట్రా ఉంది, అది కొట్టేసేయండి. వాగ్వై యజ్ఞస్య, గ్వై అంటే చాలు, రెండో ఒక గే అక్కర్లేదు. వాగ్వై యజ్ఞస్య హోత, చూడండి, వాక్ యజ్ఞస్య హోత పురోహితుడు, తస్య ఇయం వాక్ సహా అయం అగ్ని స హోత, ఈ ముగ్గురు ఒకటే అనేటటువంటి ఉపాసన చేయాలి. అంటే పురోహితుడే వాక్కు, వాక్కే అది దైవం అగ్ని, వాక్ దేవత, వాక్ దేవత అగ్ని, వాచోరగ్ని తత్వబోధ, జ్ఞాపకం ఉంది కదా, వాచోరగ్ని వాక్ దేవత అగ్ని. సో వాక్ అధ్యాత్మం అయితే, అగ్నిదేవత అది దైవం అయితే, పురోహితుడు హోత అధ్యాత్ అది యజ్ఞం. సో అధి యజ్ఞం, అధి దైవం, అధ్యాత్మం మూడు కూడా ఒక్కటే అనే భావనతో ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఏమిటి? స ముక్తి, ఈ ఉపాసన సాధనం అని అర్థం. ముక్తి అంటే ఇక్కడ ఈ ఉపాసనే సాధనం. దేనికి సాధనం? సాతి ముక్తి, బ్రహ్మలోకం పొందడానికి ఇది సాధనం. ఏది సాధనం? ఉపాసన. సాతిముక్తి అంటే బ్రహ్మలోకం, ముక్తి అంటే ఈ ఉపాసన సాధనం అన్నారు అని చెప్పారు. ఇంతవరకు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో ఉపాసనకు వెళుతున్నారు. ఆ రెండో ఉపాసన ఏమిటి అంటే, కాలం, మృత్యు లేక మరణం, మృత్యువు లేక మరణం అనేది మూడు విధాలుగా వస్తుంది మనిషికి. మొదటిది ఏంటంటే కర్మలక్షణ మృత్యు, కర్మలక్షణ మృత్యు అన్నారు. అంటే మానసిక ఒత్తిడి వలన, కర్మలు చేయడం వలన వచ్చేటటువంటి మృత్యువు ఒకటి. రెండవది, కర్మలు చేయకపోయినప్పటికీ కూడా కాలక్రమేణ మనం ఏం చేయక్కర్లే, పగలు రాత్రి పగలు రాత్రి గడిచిపోతూ ఉంటే ఏమవుతుంది, కొద్ది కాలానికి అదే వస్తుంది. ఏది? నిద్ర కాదు, మృత్యు. అందుకని సూర్య నిమిత్త మృత్యు అంటారు. సూర్యుడికి పగలు రాత్రి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు. తర్వాత రెండు మూడవ నాలుగవ మంత్రం, ఇది రెండవ విషయం మరణానికి కారణం, అది సూర్య నిమిత్తం అని అర్థం. మూడవది ఏమిటంటే, ఐదవ మంత్రంలో అడుగుతారు, చంద్ర నిమిత్తం, ఈ శుక్లపక్షం కృష్ణపక్షం 15 రోజులు చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు తరుగుతూ ఉంటాడు. కృష్ణపక్షం పెరుగుతూ ఉంటే శుక్లపక్షం తెల్లగా కనపడతాడు కదా, పౌర్ణమి వస్తున్నది అంటే శుక్లపక్షానికి వెళుతున్నాం. మళ్ళీ ఆయన తరుగుతూ వస్తున్నాడు అంటే కృష్ణపక్షం. ఈ చంద్రుడు కూడా ఏమిటగా తెలుస్తాడని తెలియజేస్తాడంటే, ఈరోజు శుక్లపక్షం అండి, కృష్ణపక్షం అండి, పక్షం పక్షం అంటూనే ఉంటాడు, ఈ లోపల ముసలివాడైపోతాడు. కనుక చంద్ర లక్షణ, చంద్ర నిమిత్త లక్షణ మరణం, కాలం అన్నమాట. సూర్యం అహోరాత్రాలు, చంద్రుడు కృష్ణ శుక్లపక్షాల వలన మరణం దగ్గర పడుతున్నది అని అర్థం. 80 చంద్రుల్ని చూశారండి ఆయన, ఏంటండి 80 ఏళ్ళు వస్తే ఎన్ని చంద్రులు చూశాడని, ఎన్ని పౌర్ణమాలు చూశాడని, 1000 పౌర్ణమిలు చూశాడట. 1000 పౌర్ణమిలు చూశాడంటే ఏమిటి, తొందరగా వెళ్ళిపోతున్నాడు అని అర్థం. శతాభిషేకాలు అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటారు, ఆయుష్ హోమాలు ఎన్ని చేసినా ఎవరు ఆపలేరు మృత్యువుని. విషయం అది. కనుక 4వ మంత్రం చదువుతాం ఇప్పుడు. ఈ 3వ మంత్రంలోనేమో కర్మ వలన మృత్యు గురించి చెప్పారు. 4వ మంత్రంలో మనకు ఈ యొక్క సూర్యుడి వలన మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాడు అశ్వరుడు ప్రశ్న వేస్తాడు, యాజ్ఞవల్క్య వారు ఎలా ఉపాసన చేయాలో చెప్తారు. చదువుతాం 105వ పేజీ. మృత్యు నెంబర్ 2 అని అర్థం. మృత్యు నెంబర్ 1 అయిపోయింది. అందుకనే కర్మల్లో పడకూడదు మనిషి, కర్మల నుంచి బయటపడాలి. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని పరిగెత్తడం మనిషి కాలు ఊరుకోదు. కాలికి బొంగరం కట్టుకున్నట్లే ఒకళ్ళకి చిన్నప్పుడు అంటుంటారు. ఒక వ్యక్తి ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఏమిట్రా కాలిలో బొంగరం ఉందా వాడికి ఏమిటి అంటారు. బొంగరం గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది కదా. ఒక చోట నిదానంగా కూర్చోలేరు వాళ్ళు, ఆలోచించనూ లేరు కొంతమంది, వాళ్ళ లక్షణం అది. అందుకని ఆ కర్మ అతిగా చేసే వాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మన చేత పురోహితులు కూడా త్వరగా చేయిస్తారు, తొందర తొందరగా చేయండి అంటాడు. ఎందుకంటే ఇంకొక చోట ఒప్పుకుంటాడు, ఏదో కాస్త నిదానంగా చేద్దాం, పూజ పునస్కారం ప్రశాంతం కోసం కదా చేస్తాం మనం, ఆయన వచ్చి మన కాస్త ఇంకా టెన్షన్ పెడతాడు. ఆ రోజుల్లో ఒకరోజు ఒక పూజ అంతే చేసేవాళ్ళు పురోహితుడు అంటే. ఇప్పుడు అట్లా కాదు, ఒక రోజులో ఒక గంటలో 2 గంటల్లో 3 గంటల్లో ఎన్నో చోట్ల ఒప్పుకొని మనల్ని పరిగెత్తిస్తారు వాళ్ళు. ఏదన్నా చేయాలనుకుంటే అట్లా అంటే తూతూ మంత్రంగా చేసి తాత్కాలికంగా చేసి పోతారు. వాళ్ళు చేయటమే కాదు మనం కూడా అంతే త్వరగా చేయవయ్యా అంటాం. వెనకటి రోజుల్లో ఈ యొక్క ఇయర్లీ సెరిమనీస్ చేస్తే మధ్యాహ్నం 3 అయ్యేది 4 అయ్యేది. ఇప్పుడు ఎక్కడరా అంటే 9:30కి పూర్తి చేసి వెళ్ళిపోతాడు. 9:30కి ఎట్లా అయిపోతుంది అది? దాన్ని ఏమంటాం తెలుగు సంస్కృతంలో అంటారు, సంవత్సరీకాలు, సంవత్సరీకం అంటారు. సంవత్సరీకం అనేది ఆ ఒక వ్యక్తి పోయిన తర్వాత సంవత్సరం సంవత్సరం ఆ పిండ తర్పణాలు ఇస్తారు కదా, అది చేస్తే ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం 3-4 అవుతుంది వాడు భోజనాలు చేసేటప్పటికి. ఇప్పుడు చూడండి ఎక్కడన్నా ఎవరైనా అట్ట చేస్తున్నారేమో. 8 వస్తారు, 9:30, 10 అయిపోతుంది వెళ్ళిపోతాడు. అది ఎట్లా అయిపోతున్నదో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు. కనుక ఏమిటవుతుందంటే ప్రపంచం పరిగెడుతున్నది. ఒక ఏ పూజ అంతే, అభిషేకాలు అంతే, ఏమైనా సరే రుద్రం చదువుతాడు. ఒకసారి అమరావతి వెళ్ళాను నేను, అక్కడ పెద్ద శివాలయం ఉంది, పెద్ద శివలింగం. రుద్రం చదివాడండి 2 నిమిషాల్లో, ఒక్క మంత్రం అర్థం కాలే, ఒక్క మంత్రం అర్థం లేదు. దాక్షారామం వెళ్ళాం, అక్కడ శివలింగం, పెద్ద శివలింగం, అక్కడ రుద్రం చదివారు, ఏం అర్థం కాలే. అందుకని బయటకు వచ్చి కూర్చొని కాస్త పండితులు ఉంటే నువ్వు చదవయ్యా రుద్రం అంటే అప్పుడు అర్థమైంది. అందుకే మన శివరాత్రి పూజ చేసేటప్పుడు నేను నిదానంగా చదివితే రుద్రం. చాలామంది స్టూడెంట్స్ అంటుంటారు, మీరు చదివేటప్పుడేనండి రుద్రం వింటున్నాం, ఎక్కడికి పోయినా కూడా రుద్రం వినలేం, ఎందుకంటే అంత సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతారనమాట. ఏకాదశి రుద్రాలు చేయాలి కదా, మరి త్వర త్వరగా చదివేస్తారు. ఆ చదవడంలో ఏమవుతుందంటే లోపల లాట్ ఆఫ్ యాంగ్జైటీ, ఆయాసం, స్ట్రెస్ మనిషిలో. అప్పుడు శరీరం దెబ్బతింటుందా తినదా? అందుకని కాయిక కర్మలు ఎప్పుడు నిన్ను పరిగెడుతూ ఉంటాయి అన్నమాట, పరిగెత్తిస్తూ ఉంటాయి అవి. ఎంత పరిగెడతావో అంత స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది నీకు. అందుకని మన వాళ్ళు కూర్చొని కాసేపు మండి ధ్యానం చేయంటారు. ధ్యానం అంతా అవన్నీ తర్వాత అండి అంటాడు. అందుకని మెడిటేషన్ క్లాసులు పెడితే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, కాసే కొద్ది రోజులు వస్తారు, తర్వాత చిన్న చిన్నగా మానేస్తారు. ఏమిటయ్యా అంటే మనసు నిలవడం లేదండి అన్నాడు. మనసు నిలిపించేటట్లయితే నువ్వు మెడిటేషన్ క్లాస్కి రావక్కర్లేదు కదా. మనసు నిలవదు కనుకనే ఎలా నిలపాలని తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం మెడిటేషన్ క్లాస్కి రావాలి. ఇది ఎక్కడ లాజిక్ అండి? మనసు నిలవడం లేదు అందుకని మెడిటేషన్ క్లాస్కి రావట్లేదు, నిలుపుతుంది నిలుస్తుంది అనుకున్నాను కానీ నిలపలేకపోతున్నాను అంటే ఆ లాజిక్ నా దగ్గర మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అలా విని 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 నా చెవులు ఎన్ని సంవత్సరాలు. అందుకని మెడిటేషన్ కూడా చెప్పాలనిపించడం అలా. అందుకే మనకు మన సాధన చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది చివరికి, అన్నీ వదిలిపెట్టి. కానీ ఎవరన్నా మహాత్ములు చెప్పేవాళ్ళు ఉంటే ఆచరించేవాడు ఉండాలి కదా, వినేవాడు ఉండాలి కదా. చాలా కష్టం, అందులో మానసిక కర్మ చాలా చాలా కష్టం. అష్టాంగ యోగం చూడండి, ధారణ ధ్యానం అన్నారు. 7వ స్టెప్ ధ్యానం. యోగం అంటే ఆసనాలు ప్రాణాయామం అని చెప్పి చేసేస్తారు, యోగం అంటే ధ్యానం అనేది ఒక భాగమని 99.99% మందికి తెలియదు. యోగం అంటే నువ్వు ఆసనము, ప్రాణాయామము, ధ్యానం అన్నీ చేస్తేనే. అసలు అన్ని బయలిన వాడు కొంతమంది ప్రాణాయామం కష్టం, బ్రీదింగ్ తీసుకో అంటే నన్ను చూస్తూ కూర్చుంటారు క్లాసులో. ఏమిటంటే గాలి తీసుకోలేకపోతున్నావు అండి, గాలి ఎందుకు తీసుకోలేవు? కనుక ప్రాణాయామం చేయడం కష్టం, ధ్యానం అంతకంటే కష్టం. అందుకని ధ్యానం చెప్పడం క్లాసులో చెప్పేదాన్ని, అది కూడా ఆపేసాయి ఇప్పుడు. అన్నీ చెప్పడం ఆపేయడం, ఎందుకయ్యా అంటే చేసే నాథుడు లేడు. అదే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తామంటే జనం వస్తారు, గుంపులు గుంపులుగా వస్తారు, అట్లాంటి చోటికి పోతూ ఉంటారు, భజనలు చేసే చోటికి పోతారు. మానసికంగా బుద్ధిపరంగా చేయవలసినవి చాలా సూక్ష్మమైనవి, వాటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది, మంచి ఫలితం. కష్టం అది చేయడం, అందుకని ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు, ఎక్కువగా ఇస్తాడు. ఎక్కువ ఫలితాన్ని ఇస్తామయ్యా సాధన కొంచెం కష్టం అంటే వద్దులేండి కష్టం అని చెప్పి పోతారు జనం. శాస్త్రం ఉంటుంది, నువ్వు పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో చేయాల్సిందే తప్పదు, కనుక ఇప్పుడే చెయ్యి అంటుంది. సరే, ఈ నాలుగవ మంత్రంలో చదువుతాం ఇప్పుడు. యాజ్ఞవల్కేతి హోవాచే యదిదం సర్వమహోరాత్రాభ్యాం ఆప్తం సర్వమహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానః అహోరాత్రయోః ఆప్తిమతి పుచ్చత ఇతి అధ్వర్యుణార్త్విజాం చక్షుషాదిత్యేన చక్షుర్వై యజ్ఞస్యాధ్వర్యుః తద్యదిదం చక్షుః సోసావాదిత్యః సోధ్వర్యుః సముక్తిః సాతి ముక్తిః. తర్వాత మంత్రం కూడా చదువుతాం, అదే వాక్యాలు, కొంచెం ఉపాసన మాత్రం మార్పు. యాజ్ఞవల్కేతి హోవాచే యదిదం సర్వం పూర్వపక్షా పరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్షా పరపక్షాభ్యామభిపన్నం పరపక్షాభ్యామభిపన్నం కేన యజమానః పూర్వపక్షాపరపక్షయోః ఆప్తిమతిముచ్యత ఇతి ఉద్గాత్రరిత్విజాం ఉద్గాత్రత్విజాం త్విజా వాయునా ప్రాణేన ప్రాణో వై యజ్ఞః ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాతం తద్యోయం ప్రాణః స వాయుః స ఉద్గాతం సముక్తిః సాతి ముక్తిః. ఈ నాలుగవ మంత్రంలో కాలలక్షణ మృత్యు చెప్తున్నారు. నాలుగు ఐదు మంత్రాలు, చాలా పదాలు ఒకటే. చూడండి, యజమానః అశ్వరుడు అడిగినటువంటి ప్రశ్నలు ఒకటే, విషయాలు మాత్రం మార్పు. కర్మ వలన వచ్చేటటువంటి మృత్యు, దాని నుంచి ఎలా బయటపడాలి అంటే మూడు కలిపి ఒకసే ఉపాసన చేయాలి. అగ్ని, దేవత, వాక్, హోత, ఈ మూడు ఒకటే అని ఉపాసన చేయి. ఇప్పుడు ఏమడిగారు నాలుగవ మంత్రంలో అంటే, సూర్య ఉదయం సూర్య అస్తమయం ఈ రెండుటి కాల నిమిత్తం వలన వచ్చేటటువంటి మృత్యు ఉన్నది మనిషికి. దాని నుంచి బయటపడాలంటే బ్రహ్మలోక ప్రాప్తి పొందాలి. బ్రహ్మలోక ప్రాప్తి రావాలి అంటే ఉపాసన చెయ్యాలి. సూర్యాస్తయమం సూర్య నిమిత్త కాల మృత్యు అన్నారు. అంటే కాలమే మృత్యువు. మనం కాలం కాలం అంటుంటాం. కాలం కాలం అంటే ఏమిటి? కాలం అంటే నువ్వు కాలాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నావో తెలుసా? యమధర్మరాజు గురించి. టైం అండి, టైం అండి అంటుంటాడు. టైం అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమిటండి? కాలం. నువ్వు 10 సార్లు 100 సార్లు కాలాన్ని తలుచుకుంటున్నావు అంటే ఎవరిని తలుచుకుంటున్నావో తెలుసా? కాలుడు, యముడు, యమధర్మరాజు. తెలియకుండానే మనకు, తెలియకుండానే మృత్యువుని మనం స్మరిస్తున్నాం, మహామహా స్మరిస్తున్నాం. ఆయన్ని చేతికి తగిలించుకున్నాం పైగా. ఈ వాచి బాగుందా, ఈ వాచి బాగుందన్నాడు. ఎవరన్నా యమధర్మరాజు? చూడండి ఎంత ఆశ్చర్యమో మనం. యమధర్మరాజు ఎంత అయిందిరా టైం? 8:30 అయిందండి. తర్వాత చూస్తే 9:30 అయిందన్నాడు. ఏమిట్రా అన్నాడు యమధర్మరాజు. ఎందుకంటే ఆయన క్లోజ్గా వస్తున్నాడు అని అర్థం. ఇలా చెప్తే ఇంకా గడియారం కూడా పెట్టుకోము ఇప్పుడు మనం. ఓకే, అందుకనే కాలహ అంటే మృత్యు అండి. ఏం లేదు, గడియారం అన్నా టిక్ 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 అంటూ చూసారా, మృత్యువు అని అర్థం. అయిపోతూ ఉన్నది కదా, మృత్యు అని అర్థం. సరే, ఇది సూర్య నిమిత్త లక్షణ కాలహ. అంటే సూర్యమానం అంటారు. సూర్యమానం అంటే కొలత. మన జీవితాన్ని కొలత చేస్తుంది అన్నమాట. సూర్యుడు ఉదయం, సూర్య అస్తమయం మన జీవన ఆయుష్ని కొలమానం చేసేటటువంటిది. ఆయనకి ఇంకా ఇంత ఆయుష్ ఉందయ్యా అని చెప్తుందన్నమాట. అలా చెప్పేటటువంటిది. ఇక్కడ ఏం చేయాలి, ఈ 4 మంత్రంలో ఏం చెప్పారు అంటే, యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు ఏమని, అధ్వర్యుహు ఋత్విక్. 3వ లైన్లో చూడండి, అధ్వర్యుహు, అధ్వర్యుణ ఋత్విజ. ఆయన అధి యజ్ఞం, ఆయన యజ్ఞానికి సంబంధించిన వాడు కాబట్టి అధి యజ్ఞం. తర్వాత చక్షుష, కళ్ళు. ఈ చక్షువులు అనేటువంటివి కళ్ళు. ఈ కళ్ళు అధ్యాత్మం. కళ్ళు ఉపయోగిస్తాం కదా. ఇంద్రియాలు కూడా యజ్ఞం చేసేటప్పుడు భాగమే కదా. కళ్ళు మూసుకొని చేస్తాం. గుడ్డివాడు యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు, కళ్ళున్న వాళ్ళే కదా చేస్తారు. కనుక కళ్ళు అధ్యాత్మం. తర్వాత ఈ యొక్క దేవత, చక్షుర్దేవత సూర్య, ఆదిత్య అంటే సూర్య. చక్షుషాదిత్యేన, ఆదిత్య అంటే సూర్యుడు, అంటే చక్షుర్దేవత సూర్యదేవత అధిదైవం. ఈ ముగ్గురు ఒకటే అని ఐక్య భావనతో ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. ఇవన్నీ వైదిక ధ్యానాలండి. ఇప్పుడు మోడర్న్ ధ్యానాలు వీటికి సంబంధమే లేదు అస్సలు. ఆధునికమైనటువంటి ధ్యానాలు ధ్యానాలే కావు. మరి ఏమిటండి అట్లా తీసిపారేస్తారన్నారు. అవును, అట్లా చేస్తే వాళ్ళకి ఏమొస్తున్నది? ఏమీ రావడంలే, చివరికి తలనొప్పి వస్తున్నది. వైదిక ధ్యానాలు వేరండి. వైదిక ఉపాసనలు, వైదిక ధ్యానాలే సంప్రదాయమైనటువంటివి. కానీ అవి నేర్చుకున్నవాడు లేడు, చేసేవాడు లేడు, చెప్పేవాడు అంతకంటే లేడు ఇప్పుడు. కనుక ఇప్పుడు చేసేటటువంటి ఉపాసనలు ధ్యానాలు అవి చాలా ఏం చెప్పాలి అసలు, అవి ధ్యానాలే కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది వైదిక ధ్యానాలు అంటారు వీటిని, ఉపాసనలు అంటారు. ఈ మూడింటిని ఒకటిగా చేస్తే ముక్తి అన్నాడు. ముక్తి అంటే ఏమిటి? ఉపాసన సాధన. దానివల్ల ఏంటి ఫలం? సాతి ముక్తి, బ్రహ్మలోకం ఫలం. తర్వాత ఏం చెప్పారంటే 5వ మంత్రంలో చంద్ర, అక్కడ ఏం చెప్పారు, శుక్లపక్షం కృష్ణపక్షం పూర్వ పర. పూర్వం అంటే ముందు, ఒకటి శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షం. ఇది చెప్పేటప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షం, ఇక్కడ ఋత్విక్ ఎవరు అంటే ఉద్గాత, సామవేదం ఉద్గాత అధి యజ్ఞం. వాయు, వాయుదేవత. ప్రాణం అధ్యాత్మం, వాయుదేవత అధిదైవం. ఈ మూడింటిని ఒకటిగా భావించి ఉపాసన చేస్తే, ఉపాసన సాధనంగా తీసుకొని కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి. ఇది ఈ 3 మంత్రాల వలన అశ్వినుడికి తెలియనటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుల వారు చెప్పారు. కనుక 1000 ఆవులను తీసుకెళ్లడంలో న్యాయం ఉన్నది, ఆయన సమర్థుడు అని ఇట్లా ప్రశ్నలు వేస్తారండి ఇప్పుడు పండితులు. ఆయన్ని వేస్తూ ఉంటే అన్నిటికీ సమాధానం చెప్తారు ఆయన. వచ్చే వారం చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.